ఉన్నటువంటి ఆ రాక్షసుడిని ఒక్కసారిలా పట్టుకుని తొడల మీదకి చేర్చాట. దిట చెడిలో బడ్డ దైత్యుడు సటికిన్ దంష్ట్రా విభిన్న శత్రు మహోరస్తటికిన్ ఖరఖుర పుటికిల్ కటితట హత కమల జాండ ఘటికిన్ కిటికిన్. ఒక్కసారిగా అంతటి రాక్షసుడు మంచి జూలుతో పెద్ద కోరలతో తెల్లని ఆకారంతో మహావిశాల వక్షస్థలంతో కఠినమైన గిట్టలతో ఉన్నటువంటి ఆ యజ్ఞ వరాహమూర్తి చేతులకు లొంగిపోయాట. ఆ స్వామి వాడిని పట్టుకుంటే గింజుకున్నాడు, వాడు కదలలేకపోయాట, అంగుళం కూడా బెసగలేదు వాడి శరీరం. అలా వాడిని లాగి ఈ చెవుల దగ్గర ఆ బలమైన గిట్టలతోటి తెగమొత్తేసేట. హరిమొత్తెన్ కర్ణమూలంబులను చెవుల దగ్గర కొట్టేట. వాడు ఆయువు పట్టలేదన్నమాట. సహజంగా లాగి గోప మీద కొడితే చచ్చిపోతాడు ఒక్కొక్కడు అర్భకుడు. అటువంటిది ఆ స్వామి గిట్టలు ఎటువంటివి, కఠినమైనవి. వాటితోటి కర్ణమూలములు కొట్టగానే పవిశంకాశ కఠోరహస్తమున సంభల్లీలమై దాన దానవలోకేశుడు రక్తనేత్రుడగుచున్ దైన్యంబు వాటిల్లగా భువి మీదన్ వడిగూలే మారుతహతోన్మూలావని జాకృతి. ఆ చెవుల మూలంలో నాలుగు బాధేసరికి కఠినమైన వజ్రం వంటి ఆ గట్టి గిట్టలతో కొట్టగానే రాక్షసుడి యొక్క కళ్ళు ఎరుపెక్కిపోయాయి. కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి రక్తం స్రావమైపోయింది, దైన్యం కలిగింది, మిడిగుడ్లు కలిపోయి ప్రాణం పోయింది. డాంబరి పడిపోయాడు ఆ నీళ్లలో. బుడబుడ నెత్తుర్రు క్రక్కుచు, బుడబుడబుడబుడ కూడా శబ్దం చేశాడు నోట్లోంచి ముక్కుల్లోంచి. ఆ శబ్దంలో రక్తం చిమ్మింది. ఆ చిమ్మడం ఎలా చిమ్మిందంటే ఏనుగు తొండంతో నీళ్లు చిమ్మితే ఎలా ఉంటుందో అలా వచ్చింది వాడి రక్తం. సామాన్యమైందే వాడి శరీరం, వాడి రక్తంతో మొత్తం ప్రపంచానికి ఒక రోజు రక్తదానం చేయొచ్చు అంత రక్తం అయ్యే. అటువంటి రక్తం బుడబుడలాడుతూ జిమ్మును పైకి చిమ్మిందిట. ప్రాణం వెడరూపం అయిపోయింది. గుడ్లు వెలికుర్రుక గుడ్లు బయటకు వచ్చేసేట లాగా. పాపం నేత్రదానం చేయడానికి పనికి రాకుండా అయిపోయాయి. ఇలంబడి పండ్లు గీటు కొనుతూ ఆ నీళ్ళలో పడిపోయాడు. పళ్ళు పడపడపడ కొరుక్కున్నాడు, ప్రాణాలు పోయాయి. ఇంతలో తమాషా జరిగింది. వాడి శరీరం నుంచి ఒక దివ్యమైన జ్యోతి ధగధగధగలాడుతూ వాడు అలా పడ్డాడో లేదో పైకి లేచి ఆకాశంలో నిలబడింది. స్వామి నీళ్ళల్లోంచి పైకి రాగానే ఆ జ్యోతి వచ్చి ఆయనలో లీనమైపోయిందిట. వాడు సామాన్యుడా, జీవిజీవుల్లో ఒకడు. అందువల్ల స్వామినే తలుచుకున్నాడు, స్వామితో యుద్ధం చేశాడు. చచ్చేటప్పుడు ఆయన కేసు అలా గుట్లు పెట్టుకు చూశాడు. చచ్చినప్పుడు స్వామి కేసు చూసిన వాడు ఆయనలో లీనమైపోతాడు. అందువల్ల హాయిగా ఆయనలో లీనమైపోతే బ్రహ్మదేవుడు చూశాడు. పడిన ధనుజేశ్వరుని చూచి పద్మ సంభవాది దివిజులు వెరగందిరి ఆత్మలందు ఇతడు పొందుట ఎట్లకో ఈ అవస్థ. ఓరి ఓరి, పరమ దుర్మార్గుడు వీడు, అంత తేలిగ్గా చస్తాడు అనుకోలేదు పరాక్రమవంతుడు. విష్ణువు చేతిలో చచ్చాడు. సరే, చచ్చాడు ఆయన చేతిలో అంటే వాడి శరీరము నుంచి ఒక దివ్య జ్యోతి వచ్చి ఆ విష్ణువులో లీనమయ్యిందా? ఈ నీచుడైన యామినీచరుడు ఆయనలో లీనమయ్యాడా అన్న ఎంత విచిత్రం. వీడికి ఈ గతి ఎలా వచ్చింది అని బ్రహ్మ ఇంద్రాది దేవతలు తెల్లబోయి చూశారట. తమలో తాము ఇలా అనుకున్నారు. యోగీశ్వరేశ్వరులు యోగంతో తపస్సుతో ఏ మహానుభావుణ్ణి 24 గంటలు ధ్యానం చేస్తారో అటువంటి మహాపురుషోత్తముడే వాసుదేవుడంటే. అటువంటి వాసుదేవుణ్ణి యుద్ధం చేసి జయిస్తాను అని అహంకరించి ఈ మూర్ఖుడు తన సూక్ష్మ శరీరాన్ని, లింగ శరీరాన్ని భంగపడుతుందని భావించక ఆయనతో యుద్ధానికి వచ్చాడు. ఆయన చేతిలో చావు దెబ్బలు తిని నీళ్ళలో పడిపోయాడు. చచ్చేటప్పుడు ఏం చేశాడు? తన్ ముఖాంబురుహమున్ తరిసింపుచుంతచ్చే, ఆయన ముఖంకేసి అలా చూస్తూ చూస్తూ చచ్చిపోయాడు. హా, అందువల్ల కదా ఇల్లు కలిసిపోయాడు. చచ్చినప్పుడు ఆయనగా చూసాడంటే అంత అదృష్టం. దుర్భరితోత్తం సుని దైత్యవల్లభుని సౌభాగ్యం భూత నెట్టిదో. పరమ పాపాత్ముడే, దుర్మార్గుడే, ఋషుల్ని హింసించిన వాడే, అయినా ఈ రాక్షసుడి యొక్క పుణ్యం ఎక్కడో ఉంది, వీడి సౌభాగ్యం ఎక్కడదో పూర్వజన్మలో. లేకపోతే ప్రాణం పోయే సమయంలో ఆయన ముఖం చూస్తూ ప్రాణం విడిచిపెట్టడం అనేది ఎంతమందికి లభిస్తుంది? ఒక ఆయన 80 సంవత్సరాల కాలం రామనామస్మరణం చేసి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆయన సంకీర్తన అంటే ఆయనది అనమాట. రామనామం అలా చేయటమే కాని పని. కృష్ణ రాధ అక్కడ రామ అంటూ పాటలు పాడుతూ ఉంటే అందరూ తన్మయం అయిపోయేవారట. 80 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఒక రోజున ఒక మాదిగో డప్పులు వాయిస్తున్నట్టే ఈయన పాటకు అనుగుణంగా అది చూచాడు ఈయన. ఈ మాదిగవాడు ఎంత బాగా డప్పు కొట్టాడని డప్పుకే చూసేట. ప్రాణం పోయింది. వచ్చే జన్మలో ఆయన మాదిగవాడై పుట్టాడు. 80 సంవత్సరాల కాలం రామనామం చేసిన వాడు చిట్ట చివర ప్రాణం పోయేటప్పుడు ఆ మాదిగవాడి డప్పును వెచ్చుకుని ఆ మాదిగవాడు ఎంత గొప్పవాడు అనుకోవడంతో మళ్ళీ అలా పుట్టాడు. సరే, తర్వాత ఆ జన్మలో మళ్ళీ సంకీర్తన చేసుకుని ఆ జన్మ బాగు చేసుకుని మళ్ళీ రావడానికి ఇంక 8 జన్మలు పట్టింది. నిరంతరం భగవన్నామం చేసేవాడు చిట్ట చివరి యోగం కర్మ చూడండి, ఆ టైంలో ఎవరినో తెలుసుకుంటూ అలా ప్రాణం విడిచిపెడతాడు. ప్రాణోత్క్రమణ సమయము ఎంతో సుకృతం ఉన్నవాడికి కానీ భగవన్నామం గుర్తుకు రాదు, అరుదుగా కొందరికే గుర్తుకొస్తుంది. అటువంటిది ఈ దుర్మార్గుడు. వీడు పగలంతా రాత్రనగా ఎప్పుడు చూసినా వాసుదేవుడిని తిట్టేవాడు. చచ్చేటప్పుడు ఆయన మొహం చూసి చచ్చాడు, వీడు అదృష్టం అనుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నట్ట, అలా అనకండి, వీడు అదృష్టం ఎంత గొప్పదో నేను చెబుతాను, మీకు తెలియని దేవి కాదు. అయినా తాత్కాలికంగా మర్చిపోయారు. సమమతి వీరు దైత్య కులశాసను పారిషదుల్. వీరు మహాత్ములైన ఆ విష్ణువు యొక్క పారిషదులు, ద్వారపాలకులు, గేట్ కీపర్స్, ఇటొకడు అటొకడు ద్వారపాలకులుగా ఉండేవారు. మునీంద్రుల యొక్క శాపం వల్ల ఈ నికృష్ట జన్మం ఎత్తారు. అలా అయినప్పటికీ విష్ణువుని జయిస్తాం, విష్ణువుని చంపుతాం, విష్ణువుతో యుద్ధం చేస్తాం అని అస్తమాటు ఆయన్నే తలుచుకున్నారు. ఇప్పుడు ఆయన చూస్తూ చచ్చిపోయారు ఆయనతో యుద్ధం చేసి. దీనికి కారణం అదిగో అది రహస్యం. వీళ్ళు అంతటి గొప్పవాళ్ళు, అంత తేలిగ్గా హఠాత్తుగా ఎవరికి భాగ్యం రాదు. ఈ భాగ్యం వెనక అతను అంత రహస్యం ఉన్నది సుమా. అనగానే వెరగొంది. ఋషుడు వాళ్ళు అనుకున్నారట, అమ్మా మర్చిపోయాం మనం కూడా, నిజమే. ఆ పురుషోత్తముడి యొక్క అనుగ్రహం లేకపోతే వీడు చచ్చిపోయేటప్పుడు ఆయన ముఖం ఎలా చూస్తాడు, ఆయనలో ఎలా నయనమవుతాడు అనుకుని వెంటనే 2 చేతులు జోడించి ఆ విష్ణువు దగ్గర చేరారట. బ్రహ్మ, దేవతలు, ఇంద్రుడు అందరూ కూడా వచ్చారు, ఋషులు కూడా వచ్చారు. వనజదళాక్ష ఈ జగతి వారల మర్మము నీ వెరింగి ఈసున పగబుట్టు ఈ దివిజ సోదన్ను దంపితిగానా ఇంక శోభనముగు అంచు హస్తములు ఫాలములం గదించి అందరున్ వినమితులైను తిల్చిరి వివేక విశాలుని పుణ్యశీలుని. పరమ జ్ఞాన సంపన్నుడు, పుణ్యశీలుడు అయిన ఆ పద్మాక్షుణ్ణి, ఆది వరాహమూర్తిని, యజ్ఞ వరాహమూర్తిని చూచి ఆ ఋషులు చేతులు నుదుట చేర్చి నమస్కరించి ఇలా అన్నారు, ఓ వనజాక్ష, ఈ జగత్తులో ఎవరున్నా వాళ్ళు ఎవరు, వాళ్ళ లక్షణం ఏమిటి, వాళ్ళని ఏం చెయ్యాలి, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది నీకు తెలిసినట్టు ఎవరికి తెలుసు. ఈ పుట్టిన రాక్షసుల్ని రాక్షసులు అనుకున్నామే కానీ వాళ్ళ వెనక ఉండే రహస్యాన్ని మేం మాత్రం అంత తొందరగా గ్రహించగలమా? గ్రహించిన మరపు మా దగ్గర ఉన్నది, మాకుండే పెద్ద జబ్బు మర్చిపోవడం. అందువల్ల ఎప్పటికప్పుడు మళ్ళీ అజ్ఞానంలో పడిపోతూ ఉంటాం. నీ లీలలు మాకేం తెలుస్తాయి? ఈ రాక్షసుడు పగతో అందరినీ బాధలు పెడుతున్నాడు, ఒకప్పుడు నీ కాపలావాడే, అయినా వాడిని గ్రహించి నువ్వు సంహరించి నీ దగ్గరికి తీసుకుపోయావు, వాడిని చంపేశావు, ఇక లోకానికి శుభం అని అందరూ ఆ పుణ్యాత్ముణ్ణి చాలా అత్యద్భుతమైనటువంటి భక్తితో స్తుతించారు. అప్పుడు ఆ సవన వరాహమూర్తి రాక్షసుని చంపేస్తే బ్రహ్మదేవుడికి బ్రహ్మానందం కలిగి మునీశ్వరులందరినీ వెంట పెట్టుకుని స్వామి పాదాల మీద దివ్యమైన పుష్పాలు కూడా వేసేట, కేవలం స్తోత్రం చేసి పంపించేలా పువ్వులు కూడా వేసి స్తుతించేట. ఆయన కూడా వాళ్ళని ఆశీర్వదించి ఇక మీదట సృష్టి సక్రమంగా సాగుగాక అనుకుంటూ బయలుదేరాడు వైకుంఠానికి. అరిగ వికుంఠధామమునకు అమ్మహితోత్సవ సూచకంబుగా మొరసె సుపర్వదుందుభులు అమోఘములై ధరణి తలంబునన్ కురిసె ప్రసూన వృష్టి శిఖికొండములు ఎల్లడ తేజరిల్లే భాస్కర శశి మండలంబులు నిజద్యుతితో వెలుగుదే అత్తరిన్. ఆ సమయంలో స్వామి వారిని ఆశీర్వదించి వైకుంఠ ప్రదేశానికి విజయం చేస్తూ ఉంటే ఆయన వెడుతున్నంతసేపు దేవతల ఆనందంతో దుందుగులు ప్రయోగించారు, శంఖాలు పూరించారు, భయ భయ అంటూ పుష్పవృషం కురిపించారు. ఎక్కడ పడితే అక్కడ అగ్నిజ్వాలలు వెళ్ళి చక్కగా యజ్ఞగుండాల్లో విరేలే సూర్యుడు చంద్రుడు ఆనందంతో ప్రకాశించారు. ఈ విధంగా స్వామి వైకుంఠానికి వేంచేసి నిజరూపం ధరించాడు. ఇంత అత్యద్భుతమైన ఘట్టం జరిగింది. ఆ తదనంతరం బ్రహ్మదేవుడు స్వయంభవమునువు శతరూపుల ద్వారా భూమండలం ఎప్పుడైతే ఉద్ధరింపబడిందో వాటన్నిటినీ ఆ భూమండలం మీద తిరిగి చచ్చిపోయారు చాలామంది చెప్పుకున్న ఋషులు తప్ప తిరిగి పునఃసృష్టి చేయడానికి ఈ స్వయంభూమునువుకి శతరూపకి ఆజ్ఞ ఇచ్చాడు. స్వయంభూనకు శతరూపకు ఒక కుమార్తె పుట్టింది. ఆమెకు దేవహూతి అని పేరు పెట్టారట. దేవతలంతా ఆశీర్వదించటం వల్ల పవిత్రమైనటువంటి మహాజ్ఞానం కలిగినటువంటి పాండిత్యభరితమైన పుత్రి కావిడ. అంచేత దేవతల చేత ఆహూతురాలైంది గనక దేవహూతి అన్నారు. ఆ దేవహూతి మహాసౌందర్యవతురాలట. పుట్టి పుట్టగానే విజ్ఞానంతో పుట్టిందట. కొంతమంది పుట్టే కష్టపడి విజ్ఞానం నేర్చుకుంటారు, కానీ పుట్టడంతో విజ్ఞానంతో పుట్టింది ఆవిడ. అదే పూర్వజన్మ సంస్కారం అంటారు. అటువంటి ఆ శతరూప స్వయంభూల పుత్రిక దేవహూతిని కర్దముడు అనే ఒక ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశారట. ఆ కర్దమ ప్రజాపతికి విష్ణుమూర్తి పుట్టేట, కపిలుడు అనే ఋషి పేరు మీదుగా. విష్ణువు యొక్క 24 అవతారాల్లో అదొకటి. అనగానే ఆ మహానుభావుడు మైత్రేయుడు పరాశరుణ్ణి చూచి ఇలా అన్నాడు, వరగుణ స్వయంభువ మనువంశం బిల్ల పరమ సమ్మతము తప్పదు తలంప. మహాత్మ, స్వయంభువు యొక్క వంశం చాలా పవిత్రమన్నావు. ఆయనకి ప్రియవ్రతుడు ఉత్తానపోదుడు అనే కొడుకులు ఉన్నారని అందులో ఆ ఉత్తానపోదుడు యొక్క చరిత్ర చెప్పావు, అతని కుమారుడు ధ్రువుడి యొక్క చరిత్ర చెప్పావు, కానీ ఈ కూతురు సంగతి ఏమిటి ఇప్పుడు కొత్తగా చెప్పావు నాకు, ఈ కుమార్తెని కర్దముడికి ఇచ్చి పెళ్లి చేశాడనో, ఇది ఇంతవరకు చెప్పలేదు, ఇప్పుడు చెప్పు నాకు ఆ విషయం ఏమిటి. ఆ వంశం గురించి విన్నా ఆ స్వయంభూమును తలుచుకున్నా పాపాలు నశిస్తాయట. ఆ పుణ్యాత్ముడు తన కుమార్తెని ఎందువల్ల కర్దముడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఈ గందరగోళం అంతా చెప్పు. దానివల్ల కర్దమ ప్రజాపతి యొక్క సంతానంలో రుచి అని ఒక కన్యక ఉండేది, ఆ కన్యకనే దక్ష ప్రజాపతికి ఇచ్చారు. కాబట్టి కర్దముడు సామాన్యుడు కాడు, అతనికి విష్ణువు కపిలుడిగా పుట్టాడు అంటే ఆ కర్దముడు ఎవరు, ఈ విషయం నాకు వివరించు అనగా చెబుతున్నా విను. కృతయుగంలో బ్రహ్మదేవుడు ప్రజాపతులు ఎందరినో సృష్టించాడని చెప్పుకున్న మనస్సంకల్పంతో అటువంటి ప్రజాపతులలో మునినాథుడు కర్దముడు అనేవాడు కూడా బ్రహ్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుంచి పుట్టాట. అయోనిజుడు ఆయన కూడా. అటువంటి ప్రజాపతి అయిన కర్దముడు బ్రహ్మ యొక్క ముక్కుల్లోంచి ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుండి పుట్టి పుట్టి పుట్టగానే ప్రపంచం మీద ఆసక్తి లేదు కనుక ఆయన సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు. ఆ సరస్వతీ నదీ తీరంలోకి వెళ్ళి ధీరగుణుడు సరస్వతీ తీరమందు తవిలి 10,000 దివ్యవత్స సరములోని తపము చేయుచు ఒకనాటు జప సమాధి నుండి ఏకాగ్రచిత్తుడై నిండు వేడుక. బదరికా వనానికి కొంత దూరంలో సరస్వతీ నది ఉన్నది. అటువంటి సరస్వతీ నది దగ్గరికి వెళ్ళాట. ఆ ప్రదేశంలో సరస్వతిలో నీరు ఉంటుంది, అందుకని ఎండిపోయిన సరస్వతి దగ్గరికి వెళితే ఉపయోగం ఏమిటని నీరున్నటువంటి బదరికావనానికి దగ్గరలో ఉండే సరస్వతీ తీరానికి వెళ్ళాడు. ఒడ్డు మీద కూర్చున్నాడు ఈ కర్దమ ప్రజాపతి. అత్యంత ఆసక్తితో భక్తి శ్రద్ధలతో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాట. జప సమాధిలో ఉండిపోయాట. ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఒకనాడు ఏకాగ్రచిత్తుడై మంచి భక్తి శ్రద్ధలతో ఆ సరస్వతీ నదీ తీరములో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాక ఒకనాడు ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసిందట. వరదు ప్రసన్ను మనోరథ వరదాన సుశీలు అమరవంద్యు రమేసున్ దురిత విదూరు సుదర్శన కరుబూజిల్చిన నతండు కరుణాకరుడై. ఆ రోజంతా కూడా ఇతగాడు వరాలిచ్చేవాడు, ప్రసన్నమైన ముఖం కలవాడు, మనస్సులో ఉండే కోరికలు తీర్చేవాడు, వరదానం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు, దేవతల చేత నమస్కారం పొందేవాడు, లక్ష్మీ వల్లభుడు, పాపాలను విదూరం చేసేవాడు అయిన సుదర్శన హస్తుని పూజించాట. అందువల్ల అతడు కరుణాకరుడై అంతరిక్షంలో మెరుపు మెరిసినట్టు ప్రత్యక్షమయ్యాట. ఎలా ఉన్నాడు ఆ భగవంతుడు వాసుదేవుడు ఆయనకి ప్రత్యక్షమైన వాడు అంటే, తరణి సుధాకర కిరణ సమంచిత సరసీరుహోత్పలస్రగ్విలాసు కంకణనూపురగ్రైవేయ ముద్రికాహారకోటల కిరీటాభిరాము కమనీయ సాగర కంజకా కౌస్తుభమణిభూషణోద్భాసమానవక్షు సలలిత దర్హాస చంద్రికా ధవళిత చారు దర్పణ విరాజత్కపోలు శంఖ చక్ర గదా పద్మచారుహస్తు అళికులాలకరుచి భాసదళిక ఫలకు పేత కౌశేయవాసు కృపాతరంగితస్వితేక్షణు పంకజోదరుని హరిని. ఒక కన్ను కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, ఈ రెండు కిరణాలు ఒకేసారి బయటకు వస్తున్నాయట. బొడ్డులో ఏమున్నది, తామరపు, తెల్ల తామరపు పొండరీకం. ఈ తెల్ల తామరపు ఇలా రాగానే ఈ రెండు కిరణాలు పడుతున్నాయి. తామరపువుకు ఒక లక్షణం ఉన్నది, సూర్యకిరణాలు పడగానే తామరపు అలా వికసిస్తుంది, చంద్రుడి కిరణాలు పడితే ముడుచుకుపోతుంది. ఇక్కడేమో సూర్యకిరణాలు పడుతున్నాయి, చంద్రకిరణాలు పడుతున్నాయి. ఇప్పుడు తామరపు భరిస్తే ఏమిటి, కొన్ని రేకులు దిగాయి, కొన్ని రేకులు ముడుచుకుని ఉన్నాయి చూడటానికి. అలా కొన్ని రేకులు కిందకి, కొన్ని రేకులు పైకి ముడుచుకుని ఉండడం వల్ల అది చూడటానికి తెల్లని శంఖంలా ఉందిట. బొడ్డులోంచి తెల్ల శంఖం పైకి వచ్చిందా అనిపిస్తోంది చూసేవాళ్ళకి. చేతిలో శంఖం ఉందిగా, ఈ పాంచజన్యం స్వామికే ఇలా ఎగాదిగా చూసిందిట. ఏమయ్యా చేతిలో శంఖం పట్టుకున్నావు, మళ్ళీ బొడ్డు దగ్గర నుంచి కూడా ఇంకో శంఖమా, నాకు పోటీయా సవతియా అన్నట్టుగా. అలాగా తమాషా చేస్తూ ఆ స్వామి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తామర పువ్వుల్లో ఉన్నాయి కళ్ళు, మెడలో వేసుకున్నట్ట మంచి పుష్పాలు, తులసి గుచ్చినటువంటి హారం, కాళ్ళకి గజ్జలు, చేతులకు కంకణాలు, కదులుతూ ఉంటే గణగణ శబ్దం చేస్తున్నాయి చేతులకి కాళ్ళకి కూడా, చెవులకు మంచి ధగధగ మెరిసిపోతున్న సువర్ణ కుండలాలు, శిరస్సు మీద కిరీటాలు, ఓ పక్కన వక్షస్థలం మీద ఎడమ వైపున లక్ష్మీదేవి, కుడివైపున శ్రీవత్సమనే లాంఛనం, మెడలో కౌస్తుభమణి, విశాలమైన అతి సుకుమారమైన వక్షస్థలం, ఆ బొగ్గలున్నాయి ముట్టుకుంటే జారిపోయే వెన్నలాగా శృతివత్తగా కాంతివంతములై ఉన్నాయి. చిరునవ్వు ముఖం, ఆ చిరునవ్వు మరొక వెన్నెల కురిపిస్తున్నట్టుగా ఉంది. శంఖ చక్ర గద పద్మాదులు ధరించిన అందమైన భుజాలతో ఉన్నాడు. నల్లని ఒత్తైన గిరదాల జుట్టు వేళ్లాడుతూ ఉంటే ఆ నల్లని జుట్టును చూచి తుమ్మెదలు కూడా ఈర్ష పడుతున్నాయట. ఇదేమిటి, మన రెక్కలే నల్లగా ఉన్నాయంటే అంతకంటే నల్లగా ఉంది ఈయన జుట్టుని. పట్టు వస్త్రం పసుపు రంగులో ఉన్నదాన్ని ధరించి ఉన్నాడు ఆయన. కృపా తరంగితమైన నేత్రాలు, ఆ నేత్రాల్లోంచి కరుణ, ఆయనకి ద్వేషం లేదు. అటువంటి ఆ హరిని, పంకజోదరుణ్ణి చూచాడు ఆయన. శబ్ద బ్రహ్మస్వరూపం, ఆ శరీరం అంతా ఒక బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపం. ఆయన కదలి వస్తూ ఉంటే ఆయనతో పాటు ఆ వైరుతేయుడు వచ్చాడు కూడా, గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు రెక్కల నుంచి ఓం నమో నారాయణాయ అనే శబ్దం వస్తుందట. ఆయన రెక్కలు ఇల్లా ఇల్లా అన్నప్పుడల్లా మామూలు రెక్కలైతే దుయ్యు దుయ్యం ఉంటాయి, కానీ ఈయన శబ్దం ఓం నమో నారాయణాయ అంటుందట ఆ రెక్కలు. అంత గొప్పవాడు, రెక్కలు ఆడిస్తే చాలు నారాయణ నామస్మరణం. అటువంటి వాడు కూడా వచ్చాడు. ఈ స్వామి సదాత్మకుట, సత్స్వరూపం అన్నమాట, సచ్చిదానంద స్వరూపుడు. జ్ఞానులకు మాత్రమే కనిపించే రూపం అది, అజ్ఞానులకు ఆ రూపం కనపడదు. అటువంటి ఆ గోవిందుడు తన చరణారవిందాలు అక్కడ పెట్టగానే బ్రహ్మానంద పరవశుడైపోయాడు. ఆ సరస్వతీ తీరంలో ఉన్న ఆయనకి సరస్వతీ నది గుండెల్లో ప్రవహించినట్టయిందిట. అంటే హృదయం అంత పరమళ్ళు దొక్కింది, కోరికలు తీరిపోయినట్టయింది. సాష్టాంగదండ ప్రణామం చేసేసాడు, కాళ్ళ మీద పడిపోయాడు. ఎంత భాగ్యం నాకు ఏం దొరికాడు, అంత తేలిగ్గా లభించని భగవంతుడు తన దివ్య మంగళ విగ్రహ దర్శనమిచ్చాడు అనుకుని రెండు చేతులు జోడించి ముకుళిత కర్ర కమ్మలు ఉండై ఆ కోటిల సద్భక్తి పరవశ ఆత్మకుడగుచున్ వికచాంభోరుగలోచనునకు నిట్ల నియంత దానము కనుగొనుతు. చేతులు జోడించాడు వినయంతో, మనస్సులో ఏ కుటిల బుద్ధి లేదు, నిష్కల్మష హృదయంతో సద్భక్తితో పరవశించింది. ఆ వికసించిన తామర పూరేకుల వంటి కన్నులు కలిగిన ఆ విష్ణువుని చూచి ఇలా స్తుతించాడు. అబ్జాక్ష సకల భూతాంతరాత్ముడవనతన రుతుండి నీదు దర్శనంబుతల కొన్ని సుకృత సత్ఫల భరితంబులై నట్టి అనేక జన్మానుసరణి ప్రకట యోగ క్రియాభ్యాస నిరూఢులై నట్టి యోగీశ్వరులు ఆత్మ కోరి ఎంతురు యోగీశ్వరేశ్వర. వ్యాసుడు భాగవతం రాద్దాం అనుకుంటూ ఉంటే నారదుడు ఒంటి బ్రాహ్మణి ఎదురొచ్చాడు ఏమవలా. కానీ హిరణ్యాక్షుడు ఇంట్లోంచి బయటికి రాగానే ఎదురుగా నారదుడు వచ్చాడు, వాడు చచ్చాడు. ఏంటండి అంటే, ఈ శకున ప్రకరణం ఒంటి బ్రాహ్మణ శకునానికి ఒక నియమం చెప్పాడు బృహస్పతి. ఎవడైతే దుష్టపుడు ఆలోచనలు, వాడు లోపల ఏదో ఉంటుంది దిక్కుమాల ఆలోచన, ఆ ఆలోచన అంతో ఎంతో ఉంటే ప్రమాదకరమైన ఆలోచన, ఆ పని వాడికి పాడవుతుందట. మంచి ఆలోచనతో కనుక బయలుదేరితే ఈ శకునం వాడికి రెట్టింపు శక్తిని ఇస్తుందట, అది రహస్యం. కాబట్టి ఒంటి బ్రాహ్మడు వచ్చాడని వెంగెట్టుకోకర్లేదు, మీ మనస్సు మంచిదైతే వీడి వల్ల రెట్టింపు ఉపయోగం ఉంటుంది. రేపు పొద్దున్నే వస్తే ఇంట్లోకి పారిపోకర్ల మీరు అంచేత. అంటే అఫ్కోర్స్ నారదుడు అంతటి వాణి కాకపోయినా ఏదో పురాణం చెబుతున్నాం కదా. నారద మహర్షి ఎదురొచ్చాడు నారాయణ అనుకుంటూ, సంతోషంతో ఎదురొచ్చాట. ఎదురొచ్చి ఏమయ్యా మిస్టర్, ఎక్కడికి పోతున్నావు హిరణ్యాక్ష అన్నట్ట. ఎక్కడికి పోతున్నావంటే, నారద మహర్షి వాడికి నమస్కారం చేయటంలో కూడా చూడండి, ఆ గద పుచ్చుకునే నమస్కారం అన్నట్టు. కాస్త సంస్కారం ఉంది పర్వాలేదు, ఆ మాత్రమేనా అన్నాడు. అసలు కొంతమంది అయితే రోడ్డు మీద కనపడి అని వెరిన ఓటు నవ్వుతారు,
ఎందుకు నవ్వుతారో తెలియదు. ఆ దిక్కుమాలి నవ్వు. వినయంగా నమస్కరించాలి లేదా మాట్లాడు కూరుకోమన్నారు. ఆయన మహానుభావుడు హిరణ్యాక్షుడు ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే కశ్యపుని పుత్రుడు అతడు, పూర్వజన్మలో జయుడు కాబట్టి రాక్షసుడైనా దురాగ్రహం ఉన్నా దుష్ట లక్షణాలున్నా ఒరిజినల్గా లోపలుండే స్వతసిద్ధ సంస్కారం వల్ల నమస్కరించి గదాదండంతో, మహర్షి ఎక్కడికైనా అడిగావా, పని మీద బయలుదేరుతుంటే ఎక్కడికైనా అడగచ్చా ఆయన, నువ్వు అడిగవుగా చెబుతున్నావు నేను, నాకు చాలా కాలం యుద్ధం చేయడానికి వీల్లేక చేతులు లాగేస్తున్నాయి, నాకు యుద్ధం చెయ్యాలి, బలం ఉన్నందుకు యుద్ధం చెయ్యాలి, కాళ్ళు ఉన్నందుకు నడవాలి, ఇప్పుడు నాకు యుద్ధభిక్ష కావాలి. సరసిరుహాక్షు నింతడరి సంగరమేను నరించి ఇందిరావరుని అనంతు తృంచి సురవైరి కులంబున కల్ల మోద విస్ఫురణ గటింపచేయుటకు ఊని వికుంఠ పదానువర్తినై అరిగదన్నాడు నాతో. హా నా వల్ల కాదు, నీకుతో యుద్ధం చేసే శక్తి ఒక్కడికే ఉంది, అది వైకుంఠునికి అన్నాడు. అందుకని ఇప్పుడు వైకుంఠ మార్గం పట్టిపోతున్నాను, అక్కడికి వెళ్ళి విష్ణువుని వెతుకుతాను, యుద్ధానికి రమ్మని పిలుస్తా, యుద్ధభూమిలో ఆ ఇందిరా వల్లభుడు అనంతుడైనటువంటి విష్ణువుని చంపిపారేసి రాక్షసులకు ఆనందం దేవతలకు దుఃఖం కలగజేస్తా, సంతోషం పొందుతా, అందుకోసం ఇప్పుడు ఈ గద పుచ్చుకొని వైకుంఠ మార్గంలో వెడుతున్నాను అన్నట్ట. ఓ అందుకనే నేను అడిగాను, నాకు నీ విషయం తెలుసు, కష్టపడి అక్కడికి వెడతామేమో, వెళ్ళకూడదని చెబుతున్నాను. అదేమిటి, శుభమాని బయలుదేరుతుంటే వద్దంటావు అన్నట్ట. అదేం లేదు, అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వైకుంఠంలో లేడు స్వామి, మరెక్కడున్నాడు, గురుబుధుడు అమ్మహాత్ముడు వికుంఠపురం నేడు లేడు, భూభరము వహింప ఆది కిటి భావముదాల్చి రసాతలంబునందెరవుగనున్నవాడు అతటికే గగనోపుదువేని ఏగుము అందరయగగల్గు నీకు అసురాంతకు తోటి రణంబవశ్యమున్. మహాపరాక్రమవంతుడు మహాభుజ పరాక్రమశాలి అయిన మహాత్ముడు వాసుదేవుడు ఇప్పుడు వైకుంఠపురంలో లేడు. ఎందుకంటే నువ్వు చేసిన పని సామాన్యమా, భూమిని తీసుకెళ్లి పాతాళంలో పారేశావు, సముద్రంలో కలిపేశావు, సముద్ర జలాల్లో ఎక్కడో ఉన్న భూమిని మళ్ళీ తిరిగి పైకి తీసుకురావాలి, నేల పైభాగంలో నిలబెట్టాలి, ఆ ఉపరితలం ఉన్నదే పైభాగం, మనుష్యులకు నివాసయోగ్యంగా నీటి పైభాగంలో ఉండాలి అని జలం మీదుగా సముద్రం మీదుగా తేల్చడం కోసం, భూమిని భరించడం కోసం, వెతకడం కోసం ఆది వరాహ రూపం ధరించాడు. ఆయన రసాతలానికి వెళ్ళాడు, అక్కడ వెతుకుతున్నాడు. నీ బాధలు పడలేక ప్రజలందరూ భూమి అంతా సముద్రంలో కలిసిపోయింది అని చెప్పి మొదలుపెట్టుకున్నారు ఋషులు దేవతలు బ్రహ్మ దగ్గర. అప్పుడు బ్రహ్మ ముక్కులోంచి బొటన వేలంత రూపంతో పుట్టాడు విష్ణుమూర్తి వరాహావతారంగా. పుట్టి పుట్టగానే పెద్దవాడైపోయాడు, యజ్ఞవరాహమూర్తి తెల్లగా ఉంటాడు ఆయన. ఆ శ్వేతవరాహమూర్తి పుట్టి పాతాళానికి పోయాడు. ప్రస్తుతం మరి ఈ పాటిగా భూమి దొరికిందో లేదో వెతుకుతున్నాడు అక్కడ. అంచేత నువ్వు వైకుంఠానికి వెళ్ళి అంత వెతికిన ఆయన కనపడ్డు, నీకు దగ్గరలోనే సముద్ర జలాల్లోనే ఉన్నాడు, పాతాళానికి పో. అందుకని నీ శ్రమ తగ్గించడం కోసం నేను చెప్పాను, నువ్వు పాతాళానికి వెడితే అక్కడ ఆ మహాత్మునితో యుద్ధం కలుగుతుంది, గ్యారంటీగా నీ కోరిక తీరుతుంది. అనవుడు దానవేంద్రుడు హుతాశను కైవడి మండి పద్మలోచను నిదురించు వేడుకలు సందడి గొల్ప అనల్పతేదుడై ఘనగదకేలభూని త్రిజగద్భయదాకృతి దాల్చి వ్రేల్బిడిల్దనియరసాతలంబునకు చండభుజాద్బలదర్పమేర్పడం. ఇలా అనగానే రాక్షసుడు పళ్ళు పటపట కొరికి, ఏమిటేమిటి, వైకుంఠంలో ఉండవలసిన వైకుంఠుడు వైకుంఠాన్ని విడిచిపెట్టి రసాతలానికి పోయాడా, పైపెచ్చు నేను సముద్ర జలాల్లో కలిపిన భూమిని పైకి తీసుకొస్తాడా, అంటే నన్ను ధిక్కరించినట్టే, భూమి నా సొత్తు, భూమిని భరించవలసినా సముద్రంలో కలపవలసినా దాన్ని నాశనం చేసినా ఏం చేసినా నేను చెయ్యాలి, మరొకడెవడో వచ్చి భూమండలాన్ని జోలికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని భగభగ మండాడు. నెయ్యి పోస్తే అగ్నిహోత్రుడు ఎలా మండుతాడు, అలా మండిపోయాడు. ఆ విష్ణుమూర్తిని ఎదిరించి ఆయన సంగతి ఏమిటో తేల్చేద్దామని తేజస్శాలి అయిన అతడు గదాదండాన్ని భుజం మీద పెట్టుకుని
ముల్లోకాలకి భయం కలిగించే మహాతేజస్సుతో పాతాళలోకానికి బయలుదేరాడు. చండ భుజా బలంతో ఈ విధంగా జలమధ్యంలో వెతుక్కుంటూ పోయాట. ఎక్కడ ఎక్కడ అనుకుంటూ అప్పుడు కనిపించట ఎదురుగుంట ఎవరు, దివిజారి ఎదుట కాంచెను అవిరళ దంష్ట్రాభిరాము అమరలలామున్ కోవలయ భరణోద్దామున్ సవనమయ స్తబ్ధరోము జలదశ్యామును. ఎదురుగుండా చూశాడు. నీలవేగచ్చయ శరీరుడై ఉండే విష్ణు తెల్లని వరాహమూర్తిగా ఉన్నాడు. ప్రస్తుతం మంచి అందమైనటువంటి తలతలలాడే ముత్యాల్లాంటి పళ్ళవరస్తూ ఉండే స్వామి ఇప్పుడు రెండు కోరలు ధరించాడు. పెద్ద తీక్ష్ణమైన కోరలు, అందమైన ముఖం కాసేలా ముట్టిగా మారింది, నెత్తి మీద కిరీటం, కాళ్ళు చాలా చిత్రంగా ఉన్నాయి, చేతులు చమత్కారంగా ఉన్నాయి. ఆ వరాహమూర్తి అత్యాశ్చర్యకరంగా ఉన్నాడు. ఓ ఆ రూపం తలతల తలతల తెల్లని జటలతో ఒళ్ళంతా వెంట్రుకలతో రామాలతో మెరిసిపోతోంది. భూమండలాన్ని ఉద్ధరించాలనే సంకల్పంతో ఉన్నాడు ఆయన. అటువంటి ఆయన్ని చూచేట ఆ సమయంలో శోకరాకారంతో ఉన్న హరి కూడా, వరాహావతారంలో ఉన్న హరి కూడా పద్మం లాంటి తన కళ్ళతోటి అలా చూశాడు ఆ రాక్షసుడికేసి. రాక్షసుడు యొక్క కాంతి నశించిపోయింది ఈయన కాంతి వల్ల. ఈ మహాతేజస్సు ముందు వారి తేజస్సు ఏం మనకు వస్తుంది? సూర్యుడు ముందు దగ్గరికి వెళ్ళి టార్చ్ లైట్ వేసి చూసేట అక్కడికి అవడం మెట్ట మధ్యాహ్నం పూట. సూర్యుడు ఎక్కడ, టార్చ్ లైట్ ఎక్కడ, మిడుగురు పురుగు కాంతి సూర్యకాంతిలో లీనమైపోయినట్టే వాసుదేవుని కాంతి ముందు అసురుడి కాంతి కాస్త నశించిపోయింది. ఆ ఆది వరాహమూర్తి వీడిని అసలు లెక్క చేయకుండా పట్టించుకోకుండా నీళ్ళల్లో అటు ఇటు తిరుగుతున్నాడు. శౌర్యంతో మారులేని విహారం చలిపాడు ఆయన. తుద మొదళ్లకు చిక్కి తునిసి పారగ మోరగుల శైలముల జూము కొంత తడవు బ్రహ్మాండ భాండంబు పగిలి చిల్లులు ఓవ కొమ్ముల దాటించు కొంత తడవు జలధులేడును పంక శంకులంబై ఎంక కురముల మట్టాడు కొంత తడవు ఉడురాజు సూర్యుడు ఒక్క మూలకు బోవ కురుచవాలము దిప్పు కొంత తడవు కునియు కుప్పిల్చు లంఘిల్చు గొప్పరిల్చు ఎగయు ధరద్రవు బొరియగా ఏపు మిగిలి దానవేంద్రుని గుండెలు దల్లడిల్ల పంది మెల్లన రణపరిస్పందియగుచు. ఆ దిక్కుల చివరికల్లా నీరు పెద్ద కెరటాలు వెళ్ళేలాగా కుమ్మని ఉత్తట. ఈ నోట్లోంచి వచ్చే గాలికి సముద్రం పెద్ద కెరటాలు అయిపోయి ఇటో కెరటం పోయి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. కులపర్వతాలను చిమ్మగొట్టేశాడు. బ్రహ్మాండం పగిలిపోతుందా అన్నట్టుగా పెద్ద పెట్టున అరిచేట. ఊమ్మని హుంకరిస్తుంటే ఆ వరాహం గర్జిస్తూ ఉంటే ఆ వన వరాహ గర్జనలతో భువన బ్రహ్మాండములు మారుమురోగిపోతున్నాయి. మైకులు కావాలి ఆయనకి. కొంతమంది అదృష్టం వాళ్ళ గొంతు ఏంటంటే మైకులే పగిలిపోతాయి. స్వామి కూడా అలాగే అరిచాడు. ఒక కరు పరిచేసరికి మొత్తం భువన బ్రహ్మాండాలు పగిలిపోయాయిట. జలధులు సముద్రాలు సప్త సముద్రాలు ఇంకిపోతాయా అన్నట్టుగా ఈదాడు అందులో ఆయన. ఆ స్వామి కంఠధ్వానానికి ఈ రాక్షసుడు గుండెలు పిడుగులు పడినట్టే పెద్ద. ఓ హరే బాబ ఎంత అరిచారేమిట్రా బాబని కావాలని భగవంతుడు అంత అరిచేట వాడి గుండెల్లో బేజారెత్తేటట్టుగా. ఆయన చిన్న తోక ఉందట వెనకాతలు. ఆ తోక పెట్టి డబడబ నీళ్ళ మీద కొట్టేసరికి సూర్యుడో వైపుకి చంద్రుడో వైపుకి పారిపోయారట. అటు ఇటు నీళ్ళలో దూకుతున్నాడు, ఎగురుతాడు, లంఘిస్తాడు, ఈత్తాడు, పరుగు పెడతాడు. భూమండలం దగ్గరికి చేరేట చిట్ట చివరికి భూమి దగ్గరికి చేరి భూమి నున్నగా అయ్యేలాగా తన కోరలతో చుట్టూతో గుండ్రం చేసేట. అంటే ఈ మధ్యలో నిలబడడం కోసం వారీబాల్లా తయారు చేశాడు. ఈ విధంగా తయారు చేసి చక్కగా ఈ కోరల మధ్యలో దాన్ని నిలబెట్టేట. ఈ వరాహం అటు ఇటు రణ పరిస్పంది అయి తిరుగుతూ ఉంటే ఆ రాక్షసుడికి ఒళ్ళు మండిపోయింది. అరుపులకి గుండెలు బేజారెత్తాయి. అయినా సరే వాడు గదభుజంగా మీద పెట్టుకుని ఎదురుగుండా వచ్చి కళ్ళల్లోంచి నిప్పులు రాలుస్తూ పళ్ళు పటపట కొరుగుతూ రెండు కోరల చివర భూమండలాన్ని నిలబెట్టినటువంటి వనవరాహమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నట్ట, ఏ ఎవడో రాను బాబు అన్నట్ట. విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వుతూ లెక్క చేయకుండా వండి ఇలా చూసేట ఒక్కసారి. అసలు నిజమునకు ఆ వరాహమూర్తి అలా చూస్తే ఇంకొకడెవడనైతే గుడ్లాగి పేలి చచ్చిపోతాడు గుండాగి. అంత భయంకరమైన చూపది. ఆ మహానుభావుడు అప్పుడు లక్ష్మీదేవి కూడా చూడలేదట, అంతటి తీక్ష్ణమైన ముఖమట. కొన్ని కొన్ని అవతారాలు లక్ష్మీదేవిని కూడా భయపెట్టాయి. నరసింహ అవతారం ఒకటి, వరాహ అవతారం ఒకటి. ఆ అవతారాలు చూస్తే లక్ష్మి కూడా ఉడికిపోయిందట. అలాంటిది అంతటి మహానుభావుని లెక్క చేయకుండా ఎదురుగుండా నిలబడి ఇలా అన్నట్ట రాక్షసుడు. ఏమని, వనచరమే రీతి నిప్పుడు వనచరమయ్యం, ఓ వనచరమా వనచరమయ్యావా అన్నట్ట. ఇందులో శ్లేష, వనచరము అంటే వనము అంటే అడవి, అడవిలో చరించేది వనచరం, అడవుల్లో తిరగాల్సిన పంది వన అంటే అడవి పంది విరువు. ఇప్పుడు వనచరము అంటే వనము అంటే ఇంకో అర్థం నీరు, నీటిలో తిరుగుతున్నావు. వనచరము అంటే అడవుల్లో తిరిగేది, నీళ్లల్లో తిరిగేది. వనము అంటే నీరు, అడవి అని రెండు అర్థాలు అన్నమాట. అందుకని వాడు పండితుడు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఇద్దరు కూడా వేదాలు చదువుకున్న పండితులు, అదే సామాన్యులు కారు. కశ్యప ప్రజాపతి పుత్రులు వాళ్ళు, బ్రహ్మని వరాలతో మెప్పించిన వాళ్ళు. అందుకని సంస్కృత పదాలు మంచి ఉపయోగించేట, వనచరమా వనచరమయ్యావా అన్నట్ట. అడవుల్లో తిరిగేవాడా, నీళ్లలో తిరుగుతున్నావా అన్నాడు. అని ఆశ్చర్యము భయము మనస్సులో ఒకేసారి వచ్చేట. ఆశ్చర్యం కలిగింది, కొంచెం భయం కూడా కలిగింది ఆ వరాహాన్ని చూస్తే. ఆ ఆకారం, ఆ గద, ఆ కోరలు, ఆ కళ్ళు, ఆ ముట్టే ఊహా కొంచెం వణికాడు. అయినా వాడు మహాపరాక్రమవంతుడు కనుక ధనుజాధిపుడు ఇలా అన్నట్ట, ఘన శోకర మూఢాత్మక వనరుహ సంభూత దత్త వరదానమునం కనిన రసాతలగత భువి అనయంబును నాయధీనమై వర్తించు. ఓరి వరాహమా, పంది మూఢాత్మ, ఆగు అన్నట్ట. ఈ భూమి ఎవరు? వనరుహ సంభవుడు యొక్క వరం వల్ల పొందా. బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు నాకు, భూమండలం మొత్తం నాకు ఇచ్చేశాడు ఆ వరాల్లో. అందువల్ల బ్రహ్మవరాల వల్ల దర్పించి భూమిని నా గుప్పెట్లో పెట్టుకుని పాతాళంలో కలిపేశా. పాతాళంలో నేను నిలబెట్టినటువంటి ఈ భూమి, బ్రహ్మవరాల వల్ల నేను సంపాదించిన ఈ భూమి మొత్తం నాదే. ఇక్కడ సెంటు భూమి కూడా ఎవడికి ఇవ్వను. అటువంటిది ఈ భూమండలాన్ని నువ్వు నీ కోరల మీద పైకి పట్టుకుపోతున్నావు నేలపైకి. ఇది నాధీనమైన భూమి. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు రా, ఈ భూమి పుచ్చుకొని విడిచిపెట్టు. విడిచిపెట్టకపోయావో ఈ గద పెట్టి నీ రెండు కోరలు విరగొట్టేస్తా, ముట్టి పగల కొట్టేస్తా, నెత్తి మీద బాధేస్తాను, డొక్కలలో కిక్కిస్తా, గుండెలు అదర కొట్టేస్తాను, జాగ్రత్త అని బెదిరించాడు. నీ ప్రాణం తీసేసి ఈ భూమిని మళ్ళీ సముద్రంలో కలిపేస్తా. మాయావి, ఆగు. మాయావి వగుచు ఇప్పుడు పాయక ఈ పొడమి చోర భావముతో నీవి ఎడకొని పోచూతునే ఆయత భుజ బలము చేత అణపక ఎనుచున్. నా మహాపరాక్రమంతో నిన్ను నాశనం చెయ్యక ఊరుకుంటానా? ఎంతో మాయతో ఈ భూమిని దొంగలాగా ఎత్తుకుపోతావా? ఇది మామూలు వరాహం కాదు, చోర వరాహం అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అక్కడితో ఆగాడా? ఏదో యోగ బలం అనేది, మహాయోగ బలంతో ఉన్న నిన్ను నా యోగ బలంతో ఈ గద పెట్టి చంపేస్తా, భూమండలం మీద ఉండే వాళ్ళు ఎవరు లేకుండా చేసేస్తాను, దేవతలందరినీ చీల్చేస్తాను, ఋషులందరినీ నరికి పారేస్తాను, బ్రహ్మదేవుడిని కూడా అవసరమైతే ఇక్కడికి రప్పిస్తా. నా గదాదండాన్ని చూసి దేవతలు వణికిపోవాలి. ఇవాళ వరాహాన్ని చంపేశాడు, విష్ణుమూర్తి లేడు, ఇక మీదట మనందరికీ దిక్కు హిరణ్యాక్షుడు అనుకోవాలి అని ఒక్కసారి వాడు మీసాన్ని వెలిపెట్టాడు. చూచాడు యజ్ఞవరాహమూర్తి, ఈ మూర్ఖుడు విజృంభిస్తున్నాడు, మొండివాడు అనుకుని భూమికేసి చూశాడు. భూదేవి ఒక స్త్రీ రూపం ధరించి తన మీద నిలబడి భూమి మీద దండం పెట్టి, బాబ్బా వాడికి అప్పగెత్తుకు నన్ను రక్షించు, ప్లీజ్ సేవ్ మీ అందుట, ఏం భయపడకు భూమి అని భూమికి అభయహస్తం ఇచ్చాడు. ఆయన తన కోరల మీద ఉన్న భూమిని అలాగే పట్టుకుని పైకి రావడం మొదలెట్టాడు. ఎందుకు ఇలా పైకి వచ్చేస్తున్నాడు, మాట్లాడేంటి ఆయన అంటే, నీళ్లపై దేక తీసుకొచ్చేదాకా మాట్లాడకూడదు, అది వ్యవహారం. అక్కడ భూమిని నిలబెట్టాలి, ఆ తర్వాత వీడి సంగతి ఏమిటో తేల్చాలి. అందుకని భూమిని కోరల మీదే పెట్టుకుని ఆ దేవదేవుడు ఆ రాక్షసుడు వాగుతున్న వాక్యాలు పట్టించుకోలే చిరునవ్వు నవ్వాడు ఆయన. అంకుశంతో ఏనుగుని పొడిచిన ఏనుగు మదపుటేనుగైతే కదలనట్టుగా ఈ స్వామి ఏమీ భయపడలేదు. కానీ మదపుటేరుగు వెంటబడితే భయపడిపోయే ఆడ ఏరుగు వెళ్ళే భూదేవి మాత్రం ఒడిగిపోతోంది. ఏం భయపడక భూదేవి, నేనున్నాను అని ఆయన ఓదార్చాడు. పైకి వచ్చేస్తున్నాడు నీళ్లపైకి. వచ్చి బాగా నీళ్ళలోంచి కోరలు ఇలా చీల్చుకుని నీళ్లు పై భాగానికి ఉపరి భాగానికి వస్తూ ఉంటే, కరి వెనుక నక్రము కరి వెనుక నడు నక్రము కర్ర నిందని దైత్య విభుడు గదిసి ఇట్లని దురిత పయో నిధి తరికిన్ గిరికిన్ కొరదళిత మేరు గిరికిన్ హరికిన్. ఒక ఏనుగుని విడిచిపెట్టకుండా వెంటబడే మొసలిలాగా రాక్షసరాజు ఈ స్వామి వెంటే పడ్డాట. ఏ వెళ్ళిపోక 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 అని గదబుచ్చుకుని వెంటపడ్డాడు. ఈయన మాట్లాడకుండా నీళ్ళ మీదకి వచ్చేస్తున్నాడు. సముద్రం యొక్క కష్టం తీర్చేవాడు వరాహమూర్తి, భూమండలాన్ని పైకి ఉద్ధరించబోతున్నవాడు, తన గిట్టలతో మేరు పర్వతాన్ని కూడా పగలగొట్టేంత గొప్పవాడు అయిన హరి వెంటపడ్డాడు వాడు. ఓ వరాహమా, నేను ఆగు అంటే మాట్లాడకుండా యుద్ధం చేయకుండా పిరికివాడిలాగా నీళ్ల మీదకి పారిపోతున్నావా? పారిపోతే విడిచిపెడతానా? పందతనంతో పారిపోకపోయి పంది అంటూ నిందకు రోయక లబ్ధం జందక వంచనను రణము చేసి జయంబుల్ పొందదనని మదిదల్లచుచు పందగతిల్ పారా పంది పంతమే నీకు. ఓ వరాహమా, నిందకి భయపడక సిగ్గు చెందక పారిపోతావానని చూచి యుద్ధం భిక్ష పెట్టమంటే పారిపోతావా? నీ సంగతి తేల్చేస్తాను అని ఎన్ని కారుకోతలు కూసినా ఆయన మాట్లాడటల్లా. పని అయ్యేదాకా మాట్లాడరు గొప్పవాళ్ళు. అందుకని నీడ మీదకి వచ్చేసాడు. తోయములు మీదకి వచ్చా అనాయాసంగా, ఏం ఆయాసం లేదు, భూమిని పైకెట్టుకొస్తే అమ్మ అమ్మ అన్నాడా. రెండు మేడ మెట్లు ఎక్కితే మా మేడ మీదకి వస్తారు పాపం అప్పుడప్పుడు నన్ను చూడటం కోసం. ఆయాసపడుతూ ఉంటాం మనం మానవులం కదా. ఆయన వరాహమూర్తి విష్ణువు అంత భూమిని పైకి తీసుకొచ్చినా ఆయాసపడలా. సరిగదా, ఆ నీళ్ల పైభాగంలో ఆ భూమిని నిలబెట్టాడు. యోగ దృష్టితో ఇలా నిలబెట్టాడు. భూమి దర్జాగా నిలబడిపోయిందిట నీళ్ల మీద. రబ్బరు బంతి తేలిపోయినట్టుగా తేలిపోయిందిట. ఆ తర్వాత దేవతలు ఆనందపడిపోయారు. సముద్రంలో కలిసిపోకుండా భూదేవిని ఉద్ధరించాడు స్వామి అని పుష్పవర్షం కురిపించారు. రాక్షసుడి కనపడకుండా కురిపించారట పుష్పవర్షం, ఎటు చెట్టుపోయినా పారిపోవడానికి వీలుగా. అందుకని ఎవరిదారిన వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ ఉంటే కుసుమముల వృష్టి కురిసే కుసుమముల వృష్టి బోరన గురిసే అంత విభవమప్పార దేవదుందు భులు మొరసే. పువ్వుల వర్షం వాళ్ళు కురిపించారు, దుందుబులు మ్రోగించారు కొంతమంది దేవతలు. కడక వీతిల్చ గంధర్వగా నరవము నందితములయ్యే అప్సరో నర్తనములు. గంధర్వులు గానం చేసి హరినామస్మరణం చేశారు ఆనందపడిపోయి. అప్సరసలు నాట్యం చేశారు. అప్పుడు ఆ యజ్ఞవరాహమూర్తి భూమిని నిలబెట్టాక వెనక్కి తిరిగాడు. కనక కొండలకేయోర గైవేయ కటకాంగుళీయక భూషణ రోతులు ఆకాశమంతా నిండుతున్నాయి. చేతులకు కంకణాలు, చెవులకు కుండలాలు, శిరస్సు మీద కిరీటం, ఇవన్నిటితో ఉన్న స్వామి ఒక్కసారి హుమ్ అన్నాడు. కౌమోదకి గద వచ్చి పడిందిట. అంత పూర్వం దానికి గదకి పేరు లేదు. కు అంటే భూమి. భూమిని రక్షించడం కోసం గద ధరించాడు కనుక కుమోదము కౌమోదమైందనమాట. కౌమోదకి అంటే భూమికి ఆనందం కలిగించేది. ఆ భూమిని రక్షించడానికి ఆ గద ధరించేట. ధరించి ఆ కౌమోదకి గదని పదం మీద పెట్టుకున్నాడు. వెనక్కి తిరిగాడు. ఘన గద్దగేలభూని మణి కాంచన నవ్య విచిత్ర వర్మమిం పనరగదాల్చి దానవనియుక్త దురుక్త నిశాత బాణముల్ తన ఘన మర్మముల్ గల్లప దానవహంతన్ని తాంత సూర్యుడై కనలు చువచ్చు అద్దనుజుగన్గొని రోష విభీషణాకృతి. వెనక్కి తిరిగాడు. గదాదండం పదం మీద ధరించాడు. అటువైపు మరొక గద పదం మీద ధరించి నీచమైన పలుకులతో తిట్లతో తిట్లనే బాణములతో తన గుండెలు చీల్చివేస్తున్న ఆ పాపాత్ముడైన హిరణ్యాక్షుడికే చూశాడు.
వాడన్న మాటలు గుండెల్లో గుచ్చుకున్నాయటానికి బాణాల్లాగా. అలాంటి ఆ రాక్షసుడికేసి తిరిగి పళ్ళు పటపట కొరుగుతూ ఆ ధనుజుడిని చూచి రోష విభీషణాకృతి భయంకరాకారం ధరించి పకపకపక నవ్వాడు. నీళ్ళని పోత్కరించి పక్కకి చీల్చి వేశాడు. ఆ గదబుచ్చుని ఎదురు నడిచాడు. రాక్షసుడు ఎలా వస్తున్నాడు, స్వామిటి వచ్చాడు. అలా ఎదురై ఇలా అన్నట్ట, ఓరి కనకాక్ష వినరా ఓర్యమంగళాచరణ ఉద్వృత్తిల్ నను మదిను అనయంబు వనగోచరంబగు మృగంబు తలంతౌర నేననయం వన్యమృగం బనౌదు నేననయం వన్యమృగం బనౌదు బలిమిల్ నే తెల్చు నీ బోటి ఈ సునక శ్రేణి వదిల్తు నేడని మును సోకోర్చి వర్తిల్చిల్. వినరా ఓరి అమంగళాచరణ, నీ చేష్టలన్నీ అమంగళాలే, నీ పలుకులు అమంగళాలు. నోటికొచ్చినట్టుగా నన్ను ఇందాకటి నుంచి పంది పంది అన్నావు కదా, నిజమే నేను అడవి పందిని. కానీ ఈ అడవి పంది మామూలు అడవి పంది కాదు, నీలాంటి మామూలు కుక్కల్ని ఊర కుక్కలను చీల్చి వేసేటటువంటి వనవరాహాన్ని నేను. ఈ కోరలతో నరికి పోగులు పెడతా, నా బలమేమిటో చూద్దువు గాని. యుద్ధభిక్ష కావాలా భూమి నీదా, నన్ను జయించి ఆ భూమి జోలికి విడుదువు గాని. బలము కలిగితే నాతో ఎదిరి పోరాడి నీ సంగతి ఏమిటో చూసుకో, లేదా అవతలకి పారిపోయి ప్రాణం దక్కించుకో. తలపోయ వికర్థనములు తగదు దురాత్మ, వ్యర్థమైన పలుకులతో యుద్ధం చేయకు, మాటలతో యుద్ధం చేయకూడదు, గతతో యుద్ధం చేయాలి రా. అదీగాక యుద్ధం కావాలి, జయం పొందాలి అనే కోరికతో ఉన్నవాడు ఏం చేయాలి అంటే, మంచి ఆయుధం తీసుకుని రా అని పిలవాలి. నోటితోటి ఎక్కువ మాటలు మాట్లాడకూడదు. మృత్యుపాశానికి దగ్గరికి వెళ్ళిన నువ్వు నోటికొచ్చిన రీతిన పలికి నన్ను రెచ్చగొడుతున్నావు. ఆత్మసంస్థుతి చేసుకున్న నీకు నశ్యమే వినశ్యమే తప్ప పొరపాటున జయం రాదు. ఈ అహంకారపు పలుకులు, ఈ దభ్రోక్తులు వీరుల యొక్క లక్షణం కాదు. వీరుడెప్పుడు పలుకులు ఎక్కువ మాట్లాడట, చేతలు చేస్తాడు, యుద్ధం చేస్తాడు తప్ప అనవసర ప్రగల్భాలు పలకడు. దా దైత్యకులతమా యుద్ధం చేయదా, ఈ పాతాళంలోకి నేను బారవేస్తా, నీ శరీరాన్ని చెండాడేస్తా, ఈ గదాఘాతంతో నీ తలప వ్రయ్యలు చేస్తాను. ఓ దేవారాతి, నేను సామాన్యుడు అనుకున్నావు కదా, దా రణం చేస్తాను ఇప్పుడే. యుష్మద్గదా విదత ద్రావితుడన్న నన్ను ఎదురు మా వేతీర్తు నీ కోరికలు. నీ గదకి ఎవడు ఎదురు లేదని కదా నువ్వు భ్రమ చెందావు. నీతో గదాయుద్ధం చేసేవాడిని ఎక్కడ వెతికినా దొరకలేదా, అందుకోసం వరుణుని దగ్గరికి వెళ్ళి యుద్ధానికి పిలిచావా, ఆయన నన్ను నా దగ్గరికి పంపాడా, ఆ సంగతి ఏమిటో తెలుస్తారా. ఎన్న పదాతి యోధముల్లకెల్ల విపుండవు పోటు బంటవై నన్ను రణోర్వినేడదిరినల్ భవదీయ బలంబు రాయువుల్ మెన్నక కొందు చూడుమిద మేరగ మేది నివీత దైత్యమై వన్నెకు నెక్క చేసెద అవార్య పరాక్రమ విక్రమంబునల్. నేల మీద నడిచే వాళ్ళందరికీ నువ్వు నాయకుడివి, పాపం సామాన్యులైన ప్రజలు బాధ పెట్టావు. అక్కడితో ఆగావా, భూమి మీద వాళ్ళందరినీ జయించి భూమిని సముద్రంలో కలిపేశావు, తిరిగి వాళ్ళని చంపావు. పాపం దేవతలు పారద్రోలేవు, దాంతో నేను బంటుననుకుంటున్నావు మూర్ఖుడా. ఇప్పుడు నన్ను యుద్ధభూమిలో ఎదిరిస్తే నీ బలము నీ ఆయువు ఇవన్నీ నేను సంహరించి లాగేసుకుంటాను. సూర్యుడు రాగానే ఆ ఎండకి భూమి మీద ఉండే తడి ఆరిపోయినట్టే నా కాంతి వల్ల నీ ప్రాణవాయువులు ఆరిపోతాయి. జాగ్రత్త, నా అవార్య పరాక్రమ విక్రమ స్ఫురణని ఇప్పుడే చూచెదవుగాక. నన్ను నిద్రించవలసినటువంటి శక్తి రాక్షసుల్లో ఒక్కరికి లేదు. దానవ కులాధమా రమ్ము, నాంత వాడివైతే నిన్ను మెచ్చుకుంటాను, లేదా యమునిపురికి కాపురం పంపిస్తా. స్వామిని పలకాల, ఆ మూర్ఖుడిని కాస్త రెచ్చగొట్టడానికి అలా పలికేట. వాడు పరిపూర్ణంగా యుద్ధం చేయడం కోసం అలా పలికి సరోరుహాక్షుడు హిరణ్యాక్షుణ్ణి తీసి పారేశాడు పక్కకి, అసలు లెక్క చేయలేదు. అన్ని ఇబ్బంగి సరోరుహాక్షుడు హిరణ్యాక్షు విడం పిలిచి
పల్కిన హాసోక్తులకుల్కి రోషమత సంగీభూత చేతస్కుడై కనుగ్రేవల్ మిణుగురుళ్ళు చాల పడమంగా కెంకమై తోక ద్రొక్కిన కృష్ణోరగరాజు మాడ్కిమదిలో కీడ్పాటు వాటిల్లగల్. ఈ విధంగా పద్మాక్షుడు హిరణ్యాక్షుణ్ణి తీసి పారవేసి తేలికగా చులకనగా పలకగానే ఆ హాస్యాలకి దెప్పుళ్లకు పళ్ళు పటపట కొరికాడు. ఆగ్రహం పెరిగింది. హృదయమంతా ద్వేషము, క్రోధము, ఈర్ష్య, అసూయ, ముప్పిరిగొనగా విజృంభించి కళ్ళల్లోంచి నిప్పురవ్వలు రాలుస్తూ తోక తొక్కిన నల్లతాచుపాంబులే అతడిలా అన్నట్ట, ఏమిరా నన్నే చంపుతానంటావా, కాసుకో ఇదిగో పర్వతాలు బద్దలు కొట్టే గద అని ఆ గద పుచ్చుకుని విష్ణువుకి ఎదురుగా సాహసంతో యుద్ధం చేశాట. గద సారించి ఆ మదం కలిగిన అసురేంద్రుడు ఆయనకి కొట్టగానే ఆయన కూడా కౌముదకి గద తీసుకుని యుద్ధం చేశాడు. ఈ ఇద్దరు 8 అడుగులు వెనక్కి వెళ్ళి మళ్ళీ విజృంభించి ముందుకొచ్చి గదలు ఒకదానితో ఒకటి తగలనిస్తూ ఉంటే ఈ 2 గదలు ఠంగను కొట్టుకోగానే నిప్పురవ్వలు ఎగిరి ఆకాశం మీద పడేవిట. అంత భేకర యుద్ధం చేశారు. రాక్షసుడు కొట్టే దెబ్బ తనకి తగలకుండా అసురాంతకుడు తన గదాగాధంతో కాచుకునేవాడు. స్వామి కొట్టిన దెబ్బని వాడు కాచుకునేవాడు. ఇంతలో ఆ రాక్షసుడు యొక్క వక్షస్థలం మీద చూచి కౌమదికతను టింగనోడు కొట్టాట విష్ణుమూర్తి. ఆ దెబ్బతో వివశాకుల భావము నంది ఫిట్ వచ్చింది వాడికి. కిక్కు కిక్కు అన్నాడు. కళ్ళు తిరిగి వైర్లు గమ్మి కింద పడిపోయేటవాడు. ఆ నీళ్ళలో పడి నీళ్ళలో పడ్డాడుగా మొహమ్మద్ నీళ్లు తల్లక్కర్ల. అంతలోనే వెళ్ళి తేరుకున్నట్ట. తేరుకుని మది తెలివంది రిపుమాన్న విమర్దను నా జనార్దను. రిపువుల యొక్క అహంకారాన్ని వణిచివేసే జనార్దనుడి వక్షస్థలం మీద గదతో తాను కొట్టాడు. వీడు కొట్టిన గదాఘాతం స్వామికి ఎలా ఉంది అంటే ఈ పువ్వుల దండతో కొట్టినట్టుగా ఉందిట. మదపు టేరుగు మీదగా పూలదండ విడిచినట్టుగా ఉంది. ఈ ఇద్దరు ఈ విధంగా తలపడ్డారు. నేను జయిస్తానంటే నేను జయిస్తాను అనుకున్నారు. అన్యోన్య జయకాంక్షలతో ఇతరేతరత్వంగ తరంగ తాడితంబులకు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబుల పరస్పర సుండాదండ ఘట్టిత మదాంధ గంధ సింధుర యుగంబు తందంబున. ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ నీళ్లలో అటు ఇటు దూకుతూ ఎగిరి ఆ గదలతో కొట్టుకుంటూ ఉంటే వారు ఎగిరినప్పుడు పెద్ద పెద్ద కెరటాలు ఉవ్వెత్తున పైకి లేస్తున్నాయి. ఆ నీళ్లతో సముద్రం ఒక కెరటం దక్షిణానికి వెళ్ళి చివరిదాకా పోతుంది, ఒక కెరటం సముద్రం యొక్క ఉత్తరానికి వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద కెరటాలు లేచిపోతున్నాయి. నీళ్లలో ఉండే తిమింగలాలు, చేపలు, మొసళ్ళు పారిపోతున్నవి పారిపోతున్నాయి. ఈ ఇద్దరు యొక్క కుమ్ములాట మధ్యలో చచ్చేవి వస్తున్నాయి. అవి రౌద్రంతో మదపుటేనుగులు ఢీ అంటే ఢీ కొట్టినట్టుగా ఉంది వాళ్ళ కదా యుద్ధం. అంతకంతకీ నేనే జయం పొందుతానంటే నేనే జయం పొందుతానని యుద్ధం చేస్తున్నారు. రోష భీషణాటోపంతో తలపడే బెబ్బులుల్లో ఉన్నారు. మదించిన ఆబోతులు కొమ్ములతో పొడుచుకుంటున్నట్టుగా యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు పుండరీకాక్షుడు, ఒకప్పుడు హిరణ్యాక్షుడు, ఈ ఇద్దరు అటు ఇటు నీళ్లలో పడుతూ లేస్తూ గదలతో కొట్టుకుంటూ ఉంటే చూచే దేవతలు ఒడిగిపోయారట. బాబో ఇదేమి యుద్ధం రా బాబు, ఒడిగిపోతును, ఈ యుద్ధం కానీ మన ప్రమాదానికి తీయదు కదా మనకి అనుకుంటున్నారు. కొట్టుకుంటూ ఉంటే ఒకరినొకరిని మధ్య మధ్యలో రాక్షసుడి శరీరం, విష్ణు శరీరం కూడా రక్తశక్తాలు అయిపోయాట. వాడే సామాన్యుడు ఏంటి అవతల ఉన్నవాడు, మహావరగర్వితుడు. అందువల్ల ఇద్దరు యొక్క శరీరాలు కూడా రక్తశక్తములై ఆ ఎర్రని రక్తం బయటకు వచ్చినప్పుడు స్వామి ఎలా ఉన్నట్ట, ఎర్రని రక్తంతో తెల్లని శరీరం, కాబట్టి తెల్లని పువ్వుల మధ్యలో ఎర్రని పువ్వులు కలిసినట్టుగా ఉన్నాయట అక్కడక్కడ. వీడు బంగారం రంగులో ఉన్నాడు. ఈ ఎర్రని రక్తం వస్తే మోదుగు చెట్టులో పూచిన మోదుగు చెట్టులో ఉన్నాడు. ఈ ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. అలా ఎంతసేపు యుద్ధం చేశారట, ఉదయం మొదలెడితే సాయంకాలం దాదాపు 4 గంటల దాకా యుద్ధం చేస్తూనే ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు చూశాడు, ఇదేమి యుద్ధం, వెనకంజి లేదు, జయం లేదు, అపజయం లేదు, చేసినట్టే యుద్ధం చేస్తున్నారు, ఘోర యుద్ధం అని కొంచెం ఆయన భయం వేసింది. వెంటనే అక్కడికి వచ్చి సాయంకాలం అయిపోతుంది. అసుర సంచి వస్తే ఆ సంచా సమయంలో రాక్షసుడికి బలం పెరుగుతుంది.
అప్పుడు వాడిని చంపడానికి మళ్ళీ రేపటిదాకా ఎదురు చూడాలి, లేదా ఇంక వాడేం విజృంభిస్తాడో అని భయపడి బ్రహ్మ దేవతలతో సిద్ధులతో సాధ్యగణాలతో అలాగే తక్కినటువంటి ఉత్తములతో అక్కడికి వచ్చి వరాహమూర్తితో ఇలా అన్నట్ట, అంచిత దివ్యమూర్తి పరమాత్మగా ఈ కలుషాత్ముడైన నక్తల్చరుడు అస్మదీయ వరగర్వమును భువనంబులల్లగారిల్చు మదిల్చు ఇట్టి విపరీత చరిత్రు నిద్రంపకిట్లు పేక్షించుటగాదు వీని బలిసేయు వసుంధరకున్ శుభంబగున్. ఓ దివ్యమూర్తి, ఓ మహాపరమాత్మ, ఈ కలుషాత్ముడు నీచుడైన నక్తంచరుడు ఉన్నాడే రాక్షసుడు, వీడు మహావరగర్వంతో ఉన్నాడు, నేనిచ్చిన వరాలే వాడిని ఎంత తీసుకొచ్చాయి, భువన బ్రహ్మాండాలని నాశనం చెయ్యాలనుకుంటున్నాడు వాడు. చాలా కాలం నుంచి వాడు చాలా బాధలు పెడుతున్నాడు భువనాలను. ఇటువంటి విపరీత చరిత్రుణ్ణి సంహరించక ఉపేక్షిస్తావా? వీడిని ఉపేక్షించకూడదు, వీడిని ఇప్పుడే బలిపెట్టు, వీడిని నాశనం చేసి వీడిని చంపిపారే, వసుంధరికి శుభమవుతుంది. ఏ నీచుడు బ్రహ్మ వరాల వల్ల లోకాలను ఇంత విజృంభమానమై నాశనం చేస్తున్నాడో వాడిని ఉపేక్షించకూడదు. బృందారకులను రక్షించు, ఈ రక్షోవీరులను శిక్షించు, ఉపేక్షించకు, వీడు నీచుడు. చిన్నపిల్లాడు తెలియక పాము తోక పట్టుకున్నట్టు నువ్వు ఎంతసేపు వీడితో ఆడుతున్నావు, అలా అన్నావు నువ్వేమనుకో, ఎందుకంటే నా బాధ వీడిని చంపి ఇంతసేపు వీడితో సరదాగా ఆడుకుంటావేంటి, అటు ఇటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అటు తిరుగుతాను సామాన్యుండేగా, ఎందుకని అడుగుతున్నానంటే ఇలా అంటున్నందుకు బాధపడక స్వామి విషయం విను. అనగా ఈ అభిజిల్ ముహూర్తమున దేవారాతి మర్ద్యముపవే అనయంబుల్ మరి దైత్యవేళయగు సంధ్యాకాలమే తెల్చిన ఘనవాయా బలశాలి అయినదనుజున్ ఖండింపగా రాదు కావున ఈ వేళన త్రుంపు సజ్జన హిత ప్రోద్యోగ రక్తుండవై. అభియన్ ముహూర్తం దాటిపోతోంది, ఇప్పుడే చంపేయి, సాయంకాలం దాకా అట్టే పెట్టేవరకో అతి భయంకరమైనటువంటి సంధ్యాకాలం వస్తుంది. ఆ సంధ్యాకాల సమయంలో వీడిని చంపడం చాలా కష్టం, రాక్షసులకు బలం పెరుగుతుంది సంధ్యా సమయంలో, కాబట్టి ఈ ముహూర్తం దాటకుండా వాడిని చంపే వెంటనే, ఆలస్యం చేయకు. సజ్జనులకు హితం కలిగించు మహావీరాది వీరుడా హరి వాసుదేవ అని సరస్సు జగర్భుడు పలగ్గానే దేవతలు కూడా పైనుంచి పుష్పవర్షం కురిపించి ఆలస్యం చేయకు బాబు అని మొక్కారట. అంటే ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చే సమయానికి అభిజిన్ ముహూర్తం, అభిజిన్ ముహూర్తం అంటే 12 గంటల కాలానికి అభిజిన్ ముహూర్తం అని పేరు. ఆ సమయంలో వచ్చాడనమాట ఆయన అక్కడికి, వచ్చి పలికాడు. ఆయన పలికిన వెంటనే యుద్ధం చేసిన తర్వాత కూడా ఇంకా చాలాసేపు యుద్ధం చేశాట స్వామి రాక్షసుడితో. చిరునవ్వు నవ్వుతూ నీవన్నది నిజమే, సంధ్యా సమయంలో రాక్షసులకు బలం పెరుగుతుంది, అప్పుడు వారు జయించడానికి వీలు కానివారు అని పుండరీకాక్షుడు కళ్ళు ఎరుపెక్కేట, తెల్లని తామర పువ్వుకి పుండరీకము అని పేరు, పుండరీకము అంటే తెల్ల తామర, ఆయన కళ్ళు తెల్ల తామర పువ్వులో ఉంటాయట, తెల్లగా ఉంటాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎర్ర తామర పువ్వులు అయ్యేట కోపం వల్ల. రాక్షసుడికి ఎదురుగుండా వెళ్ళాట, ఎర్రని కళ్ళతో ఘన గదాదండం ఎత్తి ఈ రాక్షసుడి యొక్క గుండెల మీద ఒక్క దెబ్బ కొట్టాట. వాడొక్క క్షణం ఊగి మళ్ళీ లేచాడు. పరువడి దితి సుతుడతి భేకర గద జేబుని చిత్రగతులం బద్మోదరుడాసి చేతి గద సాగరమునబడ నడిచే బాహు గర్వమెలర్పన్. పళ్ళు పటపట కొరికి వాడు ఆ దెబ్బ ఓర్చుకుని తన చేతిలో ఉండే బలమైన గద బుచ్చుకుని ఆ గదతో ఎదురుగుండా పరుగు పరుగులు వచ్చాట. అలా వచ్చి దేవతలు చూస్తున్నారు, బ్రహ్మ చూస్తున్నాడు, ఋషులు చూస్తున్నాడు. అమాంతంగా ఈ గదతో విష్ణుమూర్తి యొక్క కుడి భుజం మీద ఒక దెబ్బ కొట్టాట. అలా కొట్టడంతో ఆయన చేతిలో ఉండే ఆ కౌమోదగి గద జారి సముద్రంలో పడిపోయిందిట. పద్మోదరుడాసి చేతి గద సాగరమున పడనడిచె బాహు గర్వ మెలర్పన్. తన బాహుబల పరాక్రమంతో గర్వంతో ఆయన గదన పడగొట్టి సముద్రంలో పారేసేట. అప్పుడు అందరూ చూశారు,
హరి నిరాయుధుడైన సురారి సమరధర్మమాత్మను దల్లచి యుద్ధం బుదక్కి నిలిచి చూచుతుండెను నింగి అమరవరుల హాహారవం బులభరితమయ్యే.
హరి చేతిలో ఆయుధం లేదు, నిరాయుధుడైపోయాడు. రాక్షసుని ఏం చేసేట, గద పడిపోతే మళ్ళీ ఎత్తిన తోది కొట్టేలా, ఆయుధం లేదు కదా తీసుకో కదా నీళ్ళల్లోంచి, అంతవరకు ఆగుతానని యుద్ధ ధర్మం తెలుసు వాడికి, దుర్మార్గుడికి. అందుకని వాడు ఆ గద పుచ్చుకుని తీసుకో అన్నట్టుగా చూసేట. ఆయుధము చేతిలో లేని వాడిని సంహరించే లక్షణం లేదు, వాడు పరాక్రమవంతుడు. అంచేత యుద్ధ ధర్మంతో యుద్ధ నీతితో అలాగే నిలబడిపోయాడు. దేవతలు అలా చూసి ఆశ్చర్యపోయి హాహాకారం చేశారట. అయ్యయ్యో, విష్ణుమూర్తి చేతిలో గద పడగొట్టిన వాడు ఎవరున్నాడు ఈ లోకంలో? మొట్టమొదటిసారి ఈ కీర్తి వీడికి దక్కింది, ఇప్పుడు ఏమైపోతాడో మన స్వామి అని. భగవంతుడు లీలలు, వాడికేదో కాస్త క్రెడిట్ ఇవ్వాలా మాత్రం, అందుకని ఆయన ఆ పని చేశాడు. అంచేత వీళ్ళు భయపడిపోయారట. అప్పుడు ఏం చేశారో ఏమిటో తర్వాత కాలంలో చెప్పుకుందాం.
హాయ్ చనమ. శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అయి భూమండలాన్ని పైకి తీసుకొస్తూ ఉంటే ఆయనని ధిక్కరించాడు హిరణ్యాక్షుడు. వారిరువురికి మధ్యలో ఘోర యుద్ధం సాగుతూ ఉండగా ఆ హిరణ్యాక్షుడి బాహుబలం వల్ల స్వామి చేతిలో గదాదండం జారి కింద పడిపోయింది. హరి నిరాయుధుడైతే దేవతలు హాహాకారాలు చేశారట, ఏమిటిది అని. వాడు సమరధర్మం తెలిసినవాడు, యుద్ధనీతి తెలిసినవాడు, అందువల్ల అహంకారం కూడా ఉన్నవాడు కాబట్టి గద కింద పడి ఆయుధం చేతలేనటువంటి హరిని కొట్టకుండా నిలబడి తీసుకో అన్నట్టుగా నిలబడ్డాట. శ్రీ మహావిష్ణువు కూడా ఆశ్చర్యం కలిగింది. సరసిజనేత్రుడు ధనుజేశ్వరు సంగర ధర్మమునకు సమధిక శౌర్య స్ఫురణకు తన చిత్తంబున కరమాశ్చర్యంబునుంది కడక దలిర్పన్. ఆ పద్మనేత్రుడు శ్రీ మహావిష్ణు రాక్షసుడు ఇంత యుద్ధనీతి పాలిస్తున్నాడా, ఈ వీడేదో నీచుడు అనుకున్నాం, వీడిలో కూడా ధర్మం ఉన్నది, బలంతో పాటు తగిన ధర్మం ఉన్నది, క్రూరత్వమే కాదు నీతి ఉంది, ఆయుధం కింద పడిపోతే యుద్ధం చేయకుండా అలా నిలబడున్నాడు అని తన మనస్సులో ఆశ్చర్యమును పొందేట. భగవంతుడు కూడా వాడి ధర్మానికి మెచ్చుకున్నట్టు ఆయన. అప్పుడు ఆయన పడిపోయిన కథని వంగి తీసుకోకుండా మనస్సులో తలుచుకున్నాడు ఈ రాక్షసుని వధించడానికి వీలైనటువంటి గొప్ప ఆయుధాన్ని. ఏమిటది? దితి సంతాన కులాటవీ మహిత సందీప్త ప్రభా శుక్రమున్ సతతోద్యజ్జయ శబ్ద సన్ముఖర భాస్స చక్రమున్ సంతతాశ్రిత నిర్వక్రము పాలిత ప్రకట ధాత్రి చక్రమున్ చక్రమున్. ఆ స్వామి వెంటనే రాక్షసుల యొక్క సమూహం ఒక అడవైతే ఈ రాక్షసులని అడవిని తగలబెట్టేటటువంటి అగ్నిజ్వాల ఆ చక్రం, అటువంటి దానిని ఎప్పుడు జయమే తప్ప అపజయం ఎరగని దానిని, సుదర్శనము అని పేరు కలిగిన దానిని, మంచి నాభి బొడ్డు కలిగి అందులో వేలు పెట్టడానికి వీలుగా, ధరించడానికి వీలుగా ఉండేటటువంటి సునాభము ఆ సుదర్శన చక్రాన్ని ఆశ్రయిస్తే చాలు, అటువంటి వాడిని మోసగించకుండా రక్షించేటటువంటిదట. పొరపాటును కూడా ఆయుధం విజయం లేకుండా అపజయం పొందడం అనేది జరగదు. దానిని సందర్శించినా జపించినా రక్షించు బాబోయే అని ఆ సుదర్శన చక్రానికి మొరపెట్టుకున్నా వాడికి ఎప్పుడూ శుభమే జరుగుతుంది.
లోకంలో భూమండలంలో ప్రతి వాడు కూడా కష్టం వస్తే ఒకప్పుడు దానినే తలుచుకునేవారట. అటువంటి ఆ చక్రాయుధాన్ని స్వామి తలుచుకున్నాడు. తక్షణం ఆయన చేతికొచ్చింది అది. ప్రచండమైన మిట్ట మధ్యాహ్నం పూట సూర్యుడు ఎలా మండిపోతాడో అలాంటి కాంతితో ఉన్నది. అంతెందుకు ఆ చక్రం యొక్క కాంతి ముందు సూర్యుడి కది తగ్గిపోయిందిట, అంత గొప్ప కాంతి. ఇక అగ్నిదేవుడు అనుకుంటాట, నేనేదో వేడిగా ఉంటాను అనుకుంటాను, కానీ ఈ సుదర్శన చక్రం స్వామి చేతిలో వేడిగా వెలుగుతూ ఉంటే ఈ వేడి ముందు నా వేడే తక్కువ అనుకుంటాట ఆయన. అంటే అగ్నిని మించినటువంటి వేడిమి కలిగినటువంటిది ఆ చక్రం. అది మహావేగంగా ఎగురుతూ వైకుంఠం నుంచి ఆయన చేతికి రాగానే ఆ ఎగురుతూ వస్తున్నప్పుడు వచ్చే గాలికి సముద్రంలో పెద్ద పెద్ద కెరటాలు లేచేయట, అంత ఉద్ధృతమైన వేగంతో వచ్చింది మహావేగం. దేవతలంతా జయ జయ శబ్దాలు పెడుతున్నారు. ఆ దేవతలు జయశబ్దాలు పెడుతూ ఉంటే విజయ గర్వంతో వచ్చింది. అనంత తేజస్సుతో వెలిగిపోతున్నది బ్రహ్మాండ కటాహమంతా. ఒక్క క్షణంలో తనలో లీనం చేసుకోగలిగే అంత శక్తి కలిగినది. వచ్చి ఆయన కుడి చేతి చిటికిన వేలుని ధరించిందిట, ఆ వేలు మీద పడిందిట. వచ్చి ఆయన కూడా ఆ రథంగానే ధరించాట. వీలుని బట్టి ధరిస్తాడు ఆయన. ఒక్కొక్కళ్ళు ఒక ఆయన అడిగారు, చిటికిన వేలు అన్నారండి, ఈ వేలు కనపడుతుంది ఏంటండి అని. బొమ్మల్లో అలా వేస్తూ ఉంటారు. అయినా ఆయన ఇష్టం, ఏ వేలికైనా ధరించవచ్చు. ఉంగరం అంటూ ఉండాలి కానీ వాడు ఏ వేలికి పెట్టుకుంటాడో వాడి ఇష్టం. అలాగే స్వామి కూడా సుదర్శన చక్రాన్ని ఒకసారి చిటికిన వేలికి పెట్టుకోవచ్చు, ఒకసారి ఈ వేలికి తర్జరిగి పెట్టుకోవచ్చు. ప్రస్తుతం హిరణ్యాక్ష యుద్ధంలో చిటికిన వేలికి ధరించాట ఆయన. అది పుచ్చుకొని దేవతలు జయ జయ శబ్దాలు పెడుతూ ఉండగా ఆ రాక్షసరాజుకు ఎదురుగా వెళ్ళాడు. ఆ రాక్షసుడు పళ్ళు పడపడ కొరుకుతూ మహాపరాక్రమవంతుడు కనుక ఏమాత్రం అధైర్యం పొందక వీర విక్రమ స్ఫురణుడై గద పెట్టుకుని ఆయనకు ఎదురుగుండా నడిచాడు. ఆ గద పుచ్చుకొచ్చి ఆయన శిరస్సు మీద కొట్టాట. అంత దెబ్బ తగిలినా ఆయన నవ్వుతూ ఎడవ కాలెత్తి ఒక తను తనితే వాడి చేతిలో గద ఎగిరి సముద్రంలో పడిపోయిందిట. ఈ విధంగా గదని ఎగరగొట్టి పారేసి ఆ రాక్షసులతో ఇలా అన్నాడు స్వామి, ఘనగదగేలబూని భుజ గర్వమెలర్పగా నన్ను సంగరావని నెదిరింతురారా అనివారణ దైత్యకులాస్ కులేశరథమా అనవుడు వాడు నుబ్బి గద నంబుజ నాభుని వ్రేసే వ్రేసినందనుజ విరోధి పట్టుకొనే తార్క్షుడహీంద్రుని బొట్టు కైవడి. ఆ విధంగా వాడి గద ఎగరదని విష్ణు అన్నట్టు కదా, రే గద ఎగరగొట్టి నీళ్లలో పారవేశానని నువ్వు భ్రమించవలసిన అవసరం లేదు, వెళ్ళు వెతికి తెచ్చుకొని ఈ గదని. అది పుచ్చుకుని మళ్ళీ నా మీద యుద్ధానికి వచ్చేదాకా ఇలాగే ఉంటాను, అప్పుడే నిన్ను ఎదిరిస్తాను, దా ఆ గదని పుచ్చుకుని నన్ను కొట్టన్నట. వాడు ఉబ్బి కింద పడిపోయి నీళ్లలో ఉన్నటువంటి ఆ గదని అమాంతంగా ఎగిరి ఒడిసి పట్టుకుని వెళ్ళి దానితో బలంగా విసిరాడు విష్ణువు యొక్క వక్షస్థలాన్ని గురిచూసి. అలా తన గుండెల్ని తాకడానికి వస్తున్న దానిని ఎగిరి ఒక తాచుపావుని గరుత్మంతుడు పట్టుకున్నట్టుగా స్వామి ఎడంచెత్తు పట్టేసుకున్నాడు ఆ గదని. పట్టుకొని దానిని బలంగా విసిరితే అది వచ్చి వాడినెత్తిలో తగిలింది వాడి హిరణ్యాక్షుడి. వాడి కాదు వాడినెత్తి మీద కొట్టాట, వాడి తలకే పగిలింది కాస్త, కళ్ళు బెయిర్లు గమ్మాయి. నాగదే నాకు దెబ్బ తగిలింది అని కొంచెం చింతించి అంతలోనే దురభిమానం మళ్ళీ విజృంభించాడు. మంచి శూలం తీశాట, మహామాయతో శూలం సృష్టించి ఆ శూలాన్ని విసిరాడు. అలా వస్తున్నదాన్ని ఆయన చేత్తో పుచ్చుకున్నట్ట, చిన్నపిల్లవాడు తేగ చీల్చి పారేసినట్టుగా ఆ శూలాన్ని చీల్చి పారేశాట. ఆ తర్వాత వాడు బలమైనటువంటి ఖడ్గాన్ని సృష్టించి విసిరాడు. ఆ ఖడ్గాన్ని కూడా అప్పడం విరిచినట్టుగా రెండు ముక్కలు చేసి అవతల పారేశాడు స్వామి. వాడు చక్రాన్ని సృష్టించి స్వామి మీదకి వేశాడు. ఆ చక్రాన్ని కూడా స్వామి చేత్తో పుచ్చుకొని అలా అలాగా చిన్న గారి నలిపినట్టుగా నలిపి పక్కన పారవేశాడు. ఈ విధంగా అసురుడు తన మహామాయాబలముతో ఎన్ని ఆయుధములు వేసినా అన్నిటిది ఆయన పట్టుకుని విరిచి వారేస్తున్నట్ట. అప్పుడు ఆ రాక్షసుడికి ఆగ్రహం కలిగింది, ఇదేమిటి, నా శాంబరి మాయతో రాక్షస మాయతో వేల ఆయుధాలు సృష్టించాను, కత్తులు సోలాలు ఎన్ని విసిరినా వాడు అన్ని విరిచేస్తున్నాడు ఈ వరాహమూర్తి అనుకుని రోషోద్ధతుడై ఏం చేసేట, పిడికిలు బిగించేట, ఎడమ చెయ్యి బిగించి ఆ ముష్టిఘాతంతో స్వామి మీద పొడిచేట. అతి నిష్ఠుర ముష్టి పొడిచే హరిని ఆ లోకోన్నతుడొప్పే కుసుమ మాలాహతి దిగ్గజరాజు బోలి అతి దర్పితుడై. మంచి పిడికిటి పొట్టుతో స్వామి యొక్క వక్షస్థల మీద పొడవగానే ఆ ఎడమ చెయ్యి బిగించి పొడిచేట గుండెల మీద. అంత దెబ్బ తగిలిన పూలమాలతో ఏనుగురు కొడితే ఒక గజరాజు ఎలా ఉంటుందో అలాగే ఉన్నాడు, కానీ చెక్కు చెదరలేదు. వాడి యొక్క ముష్టిఘాతం స్వామిని ఏమీ చేయలేకపోయిందిట. ఆగ్రహించాడు, ఇంత దెబ్బ కొట్టినా ఆయనకి ఏమవలేదు అనుకుని, హరిమీదంతితి సంభవుండు ఘన మాయా కోట్లు పుట్టించిన, శ్రీ మహావిష్ణువు మీద మాయ ప్రయోగించాట, కోటి రకాల మాయలు సృష్టించాడన్నాడు. ఒక రకం కాదు. ఏమిటా మాయ అంటే, ఆ మాయ వల్ల ఒకసారి దుమ్ము వచ్చేసి ఆ సముద్ర ప్రాంతం అంతా కప్పేసింది. దాంతో విష్ణు కనపడకుండా పోయాడు. ఆయన హుంకరించగానే దుమ్మంతా ఆగిపోయింది. వాడు మరొక మాయ సృష్టించాడు, మేఘాలు వచ్చి ఆవరించాయి. ఈయన హుమ్మరు ఉఫ్ఫరు ఊదాడు, ఆ మాయ మేఘాలు ఎగిరిపోయాయి. వాడు మరొక మాయ సృష్టించాడు, చిమ్మ చీకటి ఆవరించింది. ఈయన చక్రం విడిచిపెట్టగానే ఆ చక్రంలో మాయ అంతా పోయి సూర్యకాంతి వచ్చింది. పాషాణ వర్షం కురిపించాడు వాడు, రాళ్ల వర్షం. ఆ రాళ్లన్నీ స్వామి మీద పడి పేలాలు మీద పడితే ఎంతలా ఉంటాయో అలాగ అయిపోయాయట. పేలాలు అసలు పెద్ద బరువు ఉంటాయా, లేకపోతే మరవరాలును అలా అయిపోయి ఆయన మీద ఆ రాళ్ల వర్షం కూడా. పురీషాలు మూత్రం మలమూత్రాదులు కురిపించేట వాడు. దుర్గంధం తెప్పించేట, అస్థి మాలలు వేసేట, ఎముకలు కురిపించాడనమాట, పుర్రెలు కురిపించాడు. మేఘాల మీద రకరకాలైనటువంటి ప్రయోగాలు చేశాడు. రక్తాలు మాంసాలు ఈ చెత్త చెదారం ఇవన్నీ కొరవడం మొదలెట్టాయి. అక్కడయ్య కేశములు వెంట్రుకలు కురిపించేట, పళ్ళు కురిపించేట, పేవులు కురిపించేట, ఇంకా శరీరంలో ఉండే దుర్గంధంతో కూడిన అవయవాలు కురిపించేట. ఇంకా మహామాయ వల్ల యక్ష దైత్య చతురంగ బలాలు స్వామిని ముట్టినట్టయ్యాయి. అది చూచాడు ఆయన. ఆచక్రభానుదీప్తి ధరాచక్రమునందు నిండి రయమున అమ్మాయా చక్రమున నగిల్చను నీ చక్రముడైన యామినీచరునెదురన్. వెంటనే చక్రం విడిచిపెట్టాడు ఆయన. మొత్తం దుమ్ము పోయింది, ధూళిపోయింది, మాంసం దేవసం అన్నీ మాయమైపోయాయి, చీకటి పోయింది, మొత్తం సృష్టించిన రాక్షసాదులు అందరూ నాశనమైపోయారు. మహాద్భుతమైన ఆ తలతలతల మెరిసిపోయేటటువంటి చక్రమహిమతోటి ఆ రాక్షసుడి యొక్క నీచమైన క్రమము కలిగిన రాక్షసుని మాయలన్నీ పటాపంచలైపోయాయి. ఈలోపు అక్కడ దితికి ఆ చనుబాలు బదులుగా రక్తం స్రవించడం మొదలెట్టాయట. ఇదేమిటి, హఠాత్తుగా చనుబాలు బదులుగా రక్తం వస్తున్నది అంటే నా కుమారుడిలో ఎవడొకో ముప్పొచ్చి చావు వచ్చిందనమాట, చచ్చిపోయే ముందు నీకు పాలు బదులుగా రక్తం వస్తుందని నా భర్త ఒకప్పుడు చెప్పాడు. ఇప్పుడు చిన్నవాడో పెద్దవాడో పోతున్నాడు, బహుశా చిన్నవాడే అయి ఉంటాడు, వాడు అహంకారంతో వెళ్ళాడు అనుకుని భయం కలిగింది. ఏడుస్తూ పోతే పోతాడు కానీ ఆ పోయేదేదో విష్ణువు చేతిలో పోతే కనీసం మోక్షమైనా వస్తుంది, ఎవళ్ళ చేత తిట్టించుకుని చచ్చిపోకుండా ఉంటే బాగుండు, బ్రాహ్మణ శాపానికి గురి కాకుండా ఉంటే బాగుండును అనుకున్నదట ఆవిడ పాపం చివరికి. ఆ సమయంలో ఇక్కడ రాక్షసుడు తన మాయలన్నీ నాశనమైపోతే ఒక కృతజ్ఞుడు తాను చేసిన ఇతరులకి తనకు చేసిన మేలు మరిచిపోతే ఎలా ఉంటుందో అలాగా వాడి మాయలన్నీ పటాపంచలైపోతే అహంకరించి ఎగిరి మల్లయుద్ధం చెయ్యని చెప్పి